శ్రోతలందరికీ సాయిరాం. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంత నిలయం నుండి రేడియో సాయి ఏషియా స్ట్రీమ్ను వింటున్నారు. ఇంతవరకు మీరు బ్రదర్ చందు విజయ్ అందించినటువంటి లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. ఈనాడు ఈ గురువారం ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లో మీరు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయ తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రశాంతిలయం నుండి రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాలను ఏషియా స్ట్రీమ్ ద్వారా వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది మీ గణేష్. భగవాన్ బాబావారు తమ జీవితమే తమ సందేశంగా మనందరికీ అందించారు. వీటిలో ఒక ముఖ్యమైనటువంటి సందేశం, స్వామిని చూస్తే, స్వామి నడకను చూస్తే, స్వామి వస్త్రధారణను చూస్తే, స్వామి జీవన శైలిని మనం గమనిస్తే మనకు కనిపించేది సింపుల్ లివింగ్, హై థింకింగ్, సరళమైనటువంటి జీవన శైలి, ఉత్తమమైనటువంటి ఆలోచనా విధానం. మరి స్వామిని చూడగా 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 మనం మన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు తెచ్చుకున్నాము? ఈ సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేటటువంటిది మన జీవితంలో ఎలా అవలంబించుకునే ప్రయత్నం చేస్తున్నాము అన్న విషయం మనం నిత్యం ఆలోచించవలసిన విషయం. ఆలోచించవలసిన విషయమే కాదు, ఆచరణలో పెట్టే నిత్య ప్రయత్నం చేయవలసిన సంగతి. స్వామంటారు, ప్రపంచం బాగుండాలంటే దేశాలు బాగుండాలి, దేశాలు బాగుండాలంటే రాష్ట్రాలు బాగుండాలి, రాష్ట్రాలు బాగుండాలి అంటే ఆ జిల్లాలు బాగుండాలి, జిల్లాలు బాగుండాలి అంటే జిల్లాలో ఉన్న ఊళ్ళు బాగుండాలి, ఊరు బాగుండాలంటే మన ఇల్లు బాగుండాలి, ఇల్లు బాగుండాలంటే ఆ ఇంట్లో ఉన్న గృహిణి బాగుండాలి, ఆ తల్లి ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రపంచాన్ని తీర్చిదిద్దగలిగే మహత్తరమైనటువంటి శక్తి గలది. మరి అటువంటి స్త్రీమూర్తి తమ జీవితంలో ఈ సరళమైనటువంటి జీవన విధాన శైలిని ఎలా అవలంబించుకుంటే దేశంలో, ప్రపంచంలో, మనిషిలో మార్పు ఎలా కలుగుతుంది అనే విషయం స్వామి మనందరికీ ఆలోచింపచేస్తారు. మన మహిళామణులు, మన స్త్రీమూర్తులు దేశానికి, ప్రపంచానికి ఆయుపట్టి వంటివారు. మరి స్వామి స్త్రీమూర్తులకి ఏ విధమైనటువంటి గైడెన్స్ ఇచ్చారో, ఏ విధమైనటువంటి మార్గనిర్దేశం చేశారో అనే విషయాలు మనం ఈరోజు ఒక చక్కని ప్యానల్ డిస్కషన్, చర్చా గోష్ఠి ద్వారా తెలుసుకోబోతున్నాం. అది సరళ సుమనోహరం. స్వామి భక్తులైనటువంటి ముగ్గురు స్త్రీమణులు, మహిళామణులు మనతో మాట్లాడి వారి అనుభవాలను పంచుకుంటూ సరళమైన జీవన శైలిని అవలంబిస్తే ఎలా ఉత్తమమైన ఆలోచనా శక్తి వస్తుందో, వారి కుటుంబాలు ఎలా తీర్చిదిద్దబడుతున్నాయి అనే విషయాలు మనతో పంచుకుంటారు. వారు విజయవాడ వాస్తవ్యులైనటువంటి శ్రీమతి సుబ్బరత్నం గారు, విజయవాడకే చెందినటువంటి డాక్టర్ జ్యోతి గారు, బెంగళూరు వాస్తవ్యులు సాయి మానస జోషి గారు మనతో ఈనాడు మాట్లాడతారు. వీరంతరితో సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నది శ్రీ అంబిక. మరి ఇక ఆలస్యం చేయకుండా మహిళామణుల జీవనశైలిలో సరళత్వం ఎలా అవలంబిస్తున్నారనేది వాళ్ల ద్వారా తెలుసుకుందాం. స్వామి వారి జీవితంలో తీసుకొచ్చిన మార్పు ఏ విధంగా ఉంది అనేది జాగ్రత్తగా గమనిద్దాం.
రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే అంశంపై స్వామి ప్రత్యేకించి మహిళలకు ఇచ్చిన సూచనలు, వాటిని పాటించే విధానాలు, వీటి గురించి చర్చించటానికి సుబ్బరత్నం గారు, డాక్టర్ జ్యోతి గారు, సాయి మానస జోషి ఈరోజు మనతో పాటు ఉన్నారు. విజయవాడ వాస్తవ్యులైన శ్రీమతి సుబ్బరత్నం గారు 1970వ సంవత్సరంలో స్వామివారి దర్శనం చేసుకున్న నాటి నుంచి ఈనాటి వరకు స్వామి మార్గంలో తమ జీవితాన్ని సాగిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిని 30 ఏళ్లు కొనసాగించిన వీరు గత 44 సంవత్సరాలుగా బాలవికాస్ గురువుగా సేవలను అందిస్తున్నారు. సాయిరాం ఆంటీ.
సాయిరాం అంబిక.
శ్రీమతి డాక్టర్ జ్యోతి గారు 1984వ సంవత్సరంలో తాను 4వ తరగతిలో ఉన్నప్పుడు బాలవికాస్ విద్యార్థిగా స్వామితో తమ పయనం మొదలుపెట్టారు. హోమియో ఫిజీషియన్ గా పనిచేస్తున్న వీరు కూడా విజయవాడ వాస్తవ్యులే. సాయిరాం జ్యోతి గారు.
సాయిరాం అంబిక.
పుట్టినప్పటి నుంచి బృందావనంలో స్వామివారి వేసవి దర్శనాలు చేసుకుంటూ పెరిగిన శ్రీమతి సాయి మానస జోషి కూడా బాలవికాస్ విద్యార్థిని. తను బెంగళూరులో ఉంటారు. సాయిరాం మానస.
సాయిరాం అంబిక.
సుబ్రత్నం ఆంటీ, సింపుల్ లివింగ్, హై థింకింగ్ మీద స్వామి మహిళలకు ఇచ్చిన సందేశాన్ని మీరెలా అర్థం చేసుకున్నారు? మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా?
తప్పకుండా చెప్తానంబిక. స్వామి తమ ఉపన్యాసాల్లో పంచభూతాలను గురించి వివరిస్తూ, పంచభూతాలు భగవంతుని ప్రతిరూపాలని, సృష్టిలో ప్రతి వస్తువు పంచభూతాలతో నిర్మించబడి ఉందని, వానిలో స్వామి యొక్క దివ్యశక్తి ఉన్నదని, కాబట్టి మనం ప్రతి వస్తువును కృతజ్ఞతాపూర్వకంగా అవసరాలకు మాత్రమే వాడుకోవాలని, అటువంటి ధర్మబద్ధమైన జీవితమే సింపుల్ లివింగ్ అని చెప్పారు. అంతేకాదు లోకా సమస్త సుఖినో భవంతు అనే ఉదాత్తమైన ఆలోచనలే సమున్నత యోచన అని కూడా స్వామి అన్నారు. ఇక మహిళల గురించి అడిగాం. స్వామివారు మహిళలను గురించి చెప్పిన సందేశాల్లో పరిశీలిస్తే, స్త్రీలు తమ కాలాన్ని, ధనాన్ని, ఆహార పదార్థాలను, శక్తిని, ప్రకృతి వనరులను జాగ్రత్తగా వాడుకోవాలని, వారి వస్త్రధారణ, మాట్లాడే పద్ధతి, వాడే వస్తువులు, నడిచే పద్ధతి చాలా నిరాడంబరంగా ఉండాలే కాని ఆడంబరాన్ని ప్రదర్శించకూడదు అన్నారు. భర్తకు 100 రూపాయల జీతం అయితే భార్య 150 రూపాయల చీరలు కొనకూడదు అన్నారు. కాబట్టి ఉద్యోగం చేసే స్త్రీకైనా సరే 10 చీరలుంటే చాలు అని చెప్పి స్వామి అన్నారు. ఇంకా ఇంట్లో భర్త పనులు, పిల్లల పనులు తామే చూసుకోవాలా, పనివాళ్ల మీద వదలకూడదు అని కూడా స్వామి అనేక మార్లు నొక్కి వక్కాణించారు. అసలు ఒక దేశం యొక్క అదృష్టం గాని దురదృష్టం గాని ఆ దేశంలోని స్త్రీల చదువు సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది అని స్వామి చెప్పారు. కాబట్టి మహిళ వ్యక్తిగతంగా సత్యధర్మ శాంతి ప్రేమలను అలవర్చుకుని, దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతిని పాటిస్తూ మానవతా విలువల్లో అత్యంత ప్రధానమైనటువంటి కోరికల మీద నియంత్రణ అనే దాన్ని పాటించాలి. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమాలకు పాటుపడాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటో తెలుసా? మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మహిళలదే. సహనము, ఓర్పు, అభిమానము, వినయ విధేయతలు, ధైర్యము మొదలైన సుగుణాలు కలిగిన మహిళకు ఇది తప్పకుండా సాధ్యమవుతుంది అని చెప్పారు.
ఆంటీ, మీరు చెప్పినవి వింటుంటే మళ్లీ మళ్లీ స్వామి చెప్పినవి గుర్తుకొస్తున్నాయంటీ, ఏమంటావు మాన్సా?
అవునంబిక, ఆంటీ మనందరికీ చాలా ఈజీగా రిలేట్ చేసుకునే వేలోనే చెప్పారు.
దీని గురించి నీ అభిప్రాయం ఏంటి మాన్సా?
సింపుల్ లివింగ్ అంటే మనకున్న దాంట్లో మనం తృప్తిగా సంతోషంగా బ్రతకడం అని, మనం ఇప్పుడు మన లైఫ్ ని వేరే వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు ఇలా చేస్తున్నారు, నాకు కూడా ఇలా చేసే స్తోమత ఉంది అందుకని నేను ఇలా చేస్తాను అనుకోవడం కంటే, నా ఫ్యామిలీకి ఏది ఇంపార్టెంట్, ఏం చెయ్యాలి, మాకు మంచి జరిగే పని ఏంటి అని ఇలా ఆలోచించి చేసుకోవడమే సింపుల్ లివింగ్. ఈ మధ్య అందరి లైఫ్ వాళ్ళు ఇంటర్నెట్ లో పెట్టేస్తారు సోషల్ మీడియా వల్ల, దానివల్ల. సో ఇవన్నీ చూసి మన అందరి లైఫ్ చూడడం సహజం. ఇవన్నీ చూసి మనం జెలసీ అన్వి ఫీల్ అవ్వకుండా వాళ్ళ కోసం, ఇఫ్ దే ఆర్ డూయింగ్ వెల్ వాళ్ళ కోసం మనం హ్యాపీగా ఫీల్ అయితే అదే హై థింకింగ్ అనిపించుకోవచ్చు.
అవును, చాలా బాగా చెప్పావు మానస. జ్యోతి గారు, దీని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్తారా అండి?
సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటే అమ్మా, మనకి ఉన్నంతలో తృప్తిగా ఉంటూ ఆడంబరాలకేం పోకుండా దేని మీద వ్యామోహం కూడా లేకుండా ఉండడమే సింపుల్ లివింగ్ అమ్మా. అంటే మనకి చాయిసెస్ ఉన్నా కూడా అవసరానికి ప్రాధాన్యత ఇవ్వడమే సింపుల్ లివింగ్. మనం మొదటి నుంచి అలా ఉండకపోవచ్చు, క్రమంగా మన ఆలోచన విధానం మారుతున్న కొద్దీ, మన ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మనలో వచ్చే మార్పది. అంటే మనం ఒక వస్తువు కొనటంలో కానీ, ఒక వస్తువు వాడకంలో కానీ, డబ్బు సంపాదించడంలో కానీ, డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ, లేకపోతే మన ఆహారం తీసుకునే విషయంలో కానీ, ప్రతి దాంట్లోనూ మనలో వచ్చే మార్పు అన్నమాట అది. అంటే ఉదాహరణకి తీసుకుంటే మనం ఇప్పుడు ప్రశాంతిలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, వాళ్ళకి బయట ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి చాయిసెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు చిన్న చిన్న ఇళ్లలో ఉండడం చూస్తున్నాం. అంటే మనకి ఇది చాలు, ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు అని వాళ్ళకి అనిపించి వాళ్ళు తృప్తిగా ఉంటున్నారు, అదే సింపుల్ లివింగ్ అమ్మా.
ఓకే, సో సీలింగ్ ఆఫ్ డిజైర్స్ పాటిస్తూ ఉంటే మన థాట్ ప్రాసెస్ కూడా చేంజ్ అయ్యి సింపుల్ లివింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది అంటారు?
తప్పకుండా అమ్మా, ఎందుకంటే సీలింగ్ ఆఫ్ డిజైర్స్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకేది అవసరమో అదే చూస్తూ ఉంటాం కదా. మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోము, వాళ్ళకుంది మనకు లేదు అనే ఒక ఈర్ష్య ఉండదు, దిగులు ఉండదు, ఆస్తులు కూడబెట్టుకోవాలి అతిగా అనే ఆరాటాలు ఉండవు, మనకి ఏదో పొందట్లేదు జీవితంలో అనే ఒక ఆరాటం ఉండదు. సో మనం తృప్తిగా జీవితం సాగిస్తున్నప్పుడు మన గోల్ మీద, మన లైఫ్ మనకి ఏం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ ఉన్నప్పుడు మనం లౌకికంగానూ ఎదుగుతూ ఉంటాం, ఆధ్యాత్మికంగానూ ఎదుగుతూ ఉంటాం.
బాగుందండి. అంటే మీరు అందరూ చెప్పిన వింటూ ఉంటే స్వామి చెప్పిన సూత్రాలను వివిధ విధాలుగా ఎలా అర్థం చేసుకోవచ్చో బాగా తెలుస్తుందండి. ఆంటీ, మరి మీరు చెప్పిన ఈ విధానాలను నిత్య జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో మా శ్రోతలకు వివరిస్తారా?
తప్పకుండా అంబిక. నేను వివాహానికి ముందు నెల్లూరు జిల్లా కావలి సత్యసాయి సేవా సంస్థలో యాక్టివ్ వర్కర్ గా ఉండేదాన్ని. అందువల్ల నాకు నిరాడంబరమైన జీవితం, ఉదాత్తమైన ఆలోచనలు అలవాటైనవి. అత్తగారింటి వాతావరణం కూడా అలాగే ఉండడం బట్టి వివాహమైన తర్వాత కూడా వాటిని పాటించడానికి నాకేం ఇబ్బంది కలగలేదు. కాకపోతే నేను కాలాన్ని సార్థకం చేసుకోవాలని స్వామివారి ఉపన్యాసాల వల్ల విని అనుకుంటుండేదాన్ని. నేను పెళ్లికి ముందర కావలికి దగ్గరలో ఉండే బిట్రగుంట అనే ఊర్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేసేదాన్ని. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేదాన్ని. అప్పటి షెడ్యూల్ ప్రకారం స్కూల్లో లంచ్ బ్రేక్ 1 hour 40 minutes ఉండేది. ఆ టైమును సార్థకం చేసుకోవాలని అనుకునేదాన్ని. మా స్కూల్కు దగ్గరలోనే ఒక స్టూడెంట్ వాళ్ల రిలేటివ్ వాళ్ల ఇల్లు ఉండేది. పాపం ఆవిడ అనారోగ్యంతో బెడ్రిడెన్ అయినారు. ఆమె హస్బెండ్ ఉదయం 10 o'clock ఆవిడకి కావలసినవన్నీ చేసి పెట్టి ఆఫీస్కి వెళ్లి సాయంత్రం 5 o'clock వచ్చేవారు. నేను ఆ లంచ్ బ్రేక్ను సార్థకం చేసుకోవాలని ఆవిడ దగ్గరకు వెళ్లి పరామర్శించి ఏమైనా చిన్న సహాయం కావాలంటే చేస్తుండేదాన్ని. ఆ సందర్భంలో నేను పుట్టపర్తికి అప్పుడప్పుడు వెళ్తుంటా అని తెలుసుకొని ఆవిడ నాకు స్వామివారిని గురించి చెప్పమ్మా అన్నారు. అప్పుడు నేను శ్రీ కస్తూరి గారు రచించిన సత్యం శివం సుందరం అని స్వామి యొక్క జీవిత చరిత్ర మొదటి భాగాన్ని ఆవిడకు చదివి వినిపించేదాన్ని. తనకు భాగవతం వినాలని కూడా చాలా కోరికగా ఉంది అన్నారు ఆవిడ. సంస్కృతం గాని తెలుగు భారతం గాని పద్యాలతో ఉంటుంది కాబట్టి నేను స్వామివారు రచించినటువంటి భాగవత వాహిని ఆవిడకి సులభంగా అర్థమయ్యే రీతిలో చదివి వినిపించేదాన్ని. ఈ రకంగా నేను కాలాన్ని సద్వినియోగం చేసుకున్నానని తృప్తితో ఉండేదాన్ని. అలాగే నేను ఆ స్కూలుకు వెళ్లే దారిలో లెప్రసీ పేషెంట్స్ బెగ్గర్స్గా ఉండేవారు. వారికి అప్పుడప్పుడు స్వీట్స్, ఫ్రూట్స్, బట్టలు ఇస్తుండేదాన్ని. అప్పుడు వాళ్ల ముఖంలో కనిపించే ఆనందం చూస్తే ఇవ్వటంలో ఇంత తృప్తి ఆనందం ఉన్నాయా స్వామి అనిపించేది. ఒక్క క్షణమైనా వారు తమ బాధను మరిచి సంతోషంగా ఉన్నారు కదా అనిపించేది. ఈ విధంగా వారి యొక్క ఆనందాన్ని చూస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఉద్దేశమే తప్ప పెద్ద పెద్ద కోరికలు మాకేమీ ఉండేవి కాదు ఆ రోజుల్లో. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా తాము తీసుకుంటున్నటువంటి జీతానికి తగినట్లుగా పనిచేయాలి అని స్వామి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. నేను వివాహం అయిన తర్వాత ఒక మేనేజ్మెంట్ స్కూల్లో చేయాల్సి వచ్చింది. అక్కడ స్కూల్ పిల్లలకు ట్యూషన్స్ కూడా స్కూల్లోనే ఏర్పాటు చేసి ఆ సంస్థ వాళ్లు ఆ పిల్లల దగ్గర కొంత డబ్బు కలెక్ట్ చేసి అది మాకు ఇవ్వాలనుకున్నారు. కానీ స్వామి భక్తురాలుగా నాకు అధికమైనటువంటి ధనాన్ని అనవసరంగా మనం తీసుకోకూడదు అనే భావంతో ఉన్నాను కాబట్టి ఆ ధనాన్ని ఏదైనా సమాజ సేవా కార్యక్రమానికి వాడుకోండి అన్నారు. ఒకరోజు వాళ్ళు నాకు కొంత డబ్బు ఇచ్చారు. నేను మందిరానికి వెళుతూ అనుకున్నాను, స్వామి ఇది ఖర్చు పెట్టడానికి ఒక నాకు మంచి అవకాశం ఒకటి ఇవ్వండి స్వామి అనుకున్నాను. మందిరానికి వెళ్ళగానే గేట్లోనే మా సీనియర్ గురువు గారు ఒక ఆయన కనిపించి, అమ్మా స్వామివారు ఒక వాటర్ ప్రాజెక్టు మొదలుపెట్టున్నారు, దానికి ఉడతాభక్తిగా మేమందరం కూడా ఏదో సమర్పించుకోవాలనుకుంటున్నాం, మీరు కూడా ఇష్టమైతే మాతో జాయిన్ అవ్వండి అన్నారు. అలా ఆ ధనాన్ని నేను స్వామివారి కార్యక్రమానికి ఇచ్చే అదృష్టాన్ని అవకాశాన్ని స్వామి నాకు కలిగించారు. ఎప్పుడైనా మనకు మంచి సంకల్పం ఉంటే స్వామివారు తప్పకుండా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తారు. వెంటనే మాకు స్వామివారి దర్శన భాగ్యం కూడా కలిగింది.
అవునా అంటీ, బాగుంది. అలాగే అంటీ, మనం అన్ని నేర్చుకునేది స్వామి నుండే. అయితే మన జీవితంలో మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరా అంటీ?
ఉన్నారమ్మా. మొట్టమొదట మా తల్లిదండ్రుల దగ్గర నేను మంచి క్రమశిక్షణ హెల్పింగ్ నేచర్ నేర్చుకున్నాను. మా అన్నయ్య దగ్గర మంచి త్యాగభావాన్ని నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మా జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పినటువంటి వారు శ్రీమతి రామలక్ష్మి గారు. ఆవిడ మా పక్క ఇంట్లో వచ్చి చేరారు. వాళ్ళు షిర్డి సాయి భక్తులు. ఆయన ఎల్ఐసిలో సెక్షన్ హెడ్గా చేసేవారు. వాళ్ళ సరళ జీవితం, వారి జీవన విధానం నన్నే కాదు మా వాళ్ళని చాలా మందిని ప్రభావితం చేసింది. ఎలా ఉండేదంటే ఉదయం 6 గంటలకు మనకు రేడియోలో వందే మాత్రం వచ్చేది. ఆ టైంకు వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా లేచి బ్రష్ చేసుకుని పుస్తకాల ముందు కూర్చొని చదువుకుంటుండేవాళ్ళు. ఆ విధంగా ఆ పిల్లలు పెద్దయి బ్యాంక్ మేనేజర్స్ అయినా కూడా ఆవిడ జీవన విధానంలో ఎటువంటి మార్పు కూడా ఉండేదన్నమాట, ఉండేది కాదు. ఆవిడ మితభాషణ, నిరాడంబరమైన వస్త్రధారణ, హుందాతనం, సహనం, వంట చేసే పద్ధతి నన్నే కాదు చాలా మందిని ప్రభావితం చేసింది. ఆవిడ చేసే వంటను అనుసరించడం వల్ల ఇప్పటికి కూడా మేము ఆరోగ్యంగా ఉన్నామమ్మా. ఈ రోజు మీ ముందు కూర్చొని నేను మాట్లాడుతున్నానంటే ఆవిడిచ్చి పెట్టినటువంటి భిక్ష మాత్రమే.
బాగుందండి. అంటే మీరు అనుసరించిన విధానాలను వింటూ ఉంటే ఎంతో సులువుగా ఈ సామాన్య జీవనాన్ని గడపచ్చు అని అనిపిస్తుంది. జ్యోతి గారు, బై ప్రొఫెషన్ మీరు డాక్టర్ కదా, సో డైలీ చాలా మందిని కలుస్తూ ఉంటారు, మరి మీ ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఈ విలువల్ని ఎలా పాటిస్తున్నారు?
నేను చిన్నప్పటి నుంచి బాల వికాస్ స్టూడెంట్ అవటం వల్ల నాకు స్వామి మార్గంలో ఉంటూ వస్తున్నాను కాబట్టి నాకు ప్రాపంచిక విషయాల పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదమ్మా. నాకు అంటే ఇంట్లో కూడా ఇప్పుడు మేము ఒక వస్తువు కొనాలన్నా ఏదన్నా అవసరమా అనవసరమా చూసుకునే ప్రతి విషయంలోనూ ప్రొసీడ్ అవుతున్నాం. కాదు, రెండే బలహీనతలుండేవి. అవి ఏంటంటే, ఒకటి చీరలు, రెండోది నగలన్నమాట. ఆ నగలు కూడా ఎంతలాగా అంటే, నేను సంపాదించిన దాంట్లో మ్యాక్సిమం నగలే కొనుక్కోవాలనుకునేదాన్ని చదువుకునే రోజుల్లో, అంత ఇష్టంగా ఉండేది. అయితే ఒక సందర్భంలో నేను అంటే మనం పుట్టబడి వచ్చినప్పుడు స్వామి స్పీచ్ లో చెప్పారు, ఏదైనా కోరికలు కోరేటప్పుడు మీకు తలనీలాలు ఇస్తాను లేకపోతే కొబ్బరికాయలు కొడతాను అని మీరు కోరుకుంటూ ఉంటారు, మీ వల్ల కాని కోరిక నేను తీరుస్తున్నప్పుడు మీరిచ్చే తలనీలాలు కొబ్బరికాయలు నాకు దేనికి ఉపయోగపడతాయి, ఏదన్నా అడగదలుచుకుంటే ప్రేమతో అడగండి అని చెప్పేవారు స్వామి. సరే, నేను ఒక సందర్భం వచ్చింది, ఇంట్లో వచ్చినప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్యామిలీ మెంబర్స్ లో. అది వచ్చినప్పుడు స్వామిని అడుగుతున్నాను అది తగ్గించమని. అడిగినప్పుడు నాకు ఒకటి అనిపించింది, నేను కూడా స్వామిని ప్రేమతో అడుగుతున్నాను, కానీ ఆయన్ని ప్లీజ్ చేసే విధంగా ఏదో నాకు బలహీనత వదిలేస్తే బాగుండు అనిపించి స్వామి ఫోటో ముందు నిల్చొని చెప్పాను, స్వామి ఈ రోజు నుంచి ఒక వివాహిత ఎటువంటి నగలు ధరిస్తుందో, అంటే ఒక మంగళసూత్రం, నల్ల పూసలు అట్లాంటివి, అంతవరకే నేను ధరిస్తాను, అంతకు మించి నేను పెట్టుకోను స్వామి అని స్వామికి చెప్పి ఆయన దయవల్ల ఆ బలహీనతని పూర్తిగా పోగొట్టుకున్నాను. దాని మీద ఇప్పుడు ఏ నగల మీద ఏ రకమైన వ్యామోహం లేదు నాకు ఈ రోజున. తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ కి వచ్చేసరికి అంటారమ్మా, ప్రొఫెషనల్ లైఫ్ లో అప్పుడు కూడా నేను ప్రాక్టీస్ పెట్టక ముందు పుట్టబడితే వచ్చాను. అప్పుడు స్వామి ఒక మాట చెప్పారు స్పీచ్ లో. డాక్టర్ అల్రేజా గారు అని ఉండేవారు, మనకి జనరల్ హాస్పిటల్ సూపరింటెంట్ గా చేసేవారు. ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ చెప్పాట, నాకు మోషన్స్ అవుతున్నాయి అంటే, డాక్టర్ గారు పెద్దవారు అయిపోయారు కదా, ఆయనకు మోషన్ అవ్వట్లేదు అని వినపడిందిట. వినపడి ఆయన మోషన్ అవ్వడానికి మెడిసిన్ ఇచ్చారట. అప్పుడు స్వామి పక్కపక్క నవ్వి, ఇప్పుడు ఏ పేషెంట్ పరిస్థితి ఏమై ఉంటుంది అని చెప్పి పేషెంట్ కి మోషన్స్ పూర్తిగా తగ్గాయి. ఎందుకంటే డాక్టర్ అల్రేజా గారు ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో పేషెంట్ కి తగ్గాలి అని మందిచ్చారు. మీరిచ్చే మెడిసిన్ లో ట్రీట్మెంట్ లో పొరపాట్లు జరిగినా మీ భావం పనిచేస్తుంది అక్కడ అని చెప్పి చెప్పారు స్వామి. సో నేను అది గుర్తుపెట్టుకుని ఈ రోజుకి నా దగ్గరికి వచ్చే పేషెంట్లందరికీ నేను ఏ రకంగా న్యాయం చేయగలను అని మనస్ఫూర్తిగా ఆలోచించి మనసులో సాయరాం అనుకుని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నానమ్మా. స్వామి ఇంకో మాట చెప్పారు, ఒక ప్రొఫెషనల్ ఉమెన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, కెరీర్ కి కాదు అని చెప్పారు. అందుకని నేను పిల్లలు చిన్నపిల్లలు అని చెప్పి లిమిటెడ్ అవర్స్ పెట్టుకుని ఒక 1 or 2 hours ప్రాక్టీస్ చేస్తూ మిగతా టైం అంతా నేను పిల్లలకే కేటాయించేదాన్ని. మళ్ళీ స్వామి ఇంకో మాట చెప్పారు, వారానికి ఒక్కసారైనా మీరు పేదవాళ్లకి ఉచితంగా వైద్యం చేయండి అని చెప్పారు. సో నాకు స్వామి ఆ అవకాశం కూడా ఇచ్చారు. వారానికి ఒక్కసారి ప్రతి గురువారం సాయంత్రం మేము ఫ్రీ మెడికల్ క్యాంపు రన్ చేస్తున్నామమ్మా. మళ్ళీ ఇంకోటి స్వామి చెప్పారు, వైద్య వృత్తిలో ఎస్పెషల్లీ మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వద్దు, డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చి గనక మీరు వైద్యం చేస్తే ఆ వైద్యుడే మొట్టమొదటి రోగి అని చెప్పారు స్వామి. అందుకని అది గుర్తుపెట్టుకుని మేము ఇప్పుడంతా కార్పొరేట్ కల్చర్ వచ్చింది, ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు కార్పొరేట్ క్లినిక్స్ పెడదాము అని, కానీ మేము దానికి లొంగకుండా స్వామి దయవల్ల ఇప్పటికీ మేము ఒక సింపుల్ అండ్ డీసెంట్ క్లినిక్ మినిమం ఫీ స్ట్రక్చర్ తో రన్ చేస్తున్నామమ్మా. ఇంకోటి ఐ ట్రీట్ హీ క్యూర్స్ అని ఒక క్యాప్షన్ పెట్టుకున్నాం, అంటే వైద్యం చేసేది మేము, జబ్బు నయం చేసేది మాత్రం భగవంతుడు అని చెప్పి. అది ఎందుకు అంటే మనకి దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు మీ హస్తవాసి మంచిదనో లేకపోతే మీరు చాలా బాగా ట్రీట్ చేస్తారనో ఇట్లా పొగుడుతూ ఉంటారు. పొగిడినప్పుడు మనకి మాయ బలీయమైంది కదా, గర్వం వెంటనే వస్తుంది, ఇదంతా నేనే చేస్తున్నాను అని. చేసేది ఆయన చేతిలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్ అని ప్రతినిత్యం గుర్తుండాలి అనడానికి నేను క్లినిక్ లో అది పెట్టుకుని అదే భావంతో ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా.
బాగుందండి, చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండి. ఇవన్నీ ప్రెజెంట్ యూత్ కి చాలా బాగా రిలేట్ చేసుకోవచ్చు కదా మానస?
అవును జ్యోతి గారు, వెరీ వెల్ సెడ్. మరి అంబిక, నువ్వు డైలీ లైఫ్ లో ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తున్నావు?
అంటే మానస, నా వే ఆఫ్ సింపుల్ లివింగ్ అంటే మనం లైఫ్ లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్ని అవేవో పెద్ద ఆటంకాలు అని భావించి కూర్చుని బాధపడిపోకుండా స్వామి అంటుంటారు కదా పాసింగ్ క్లౌడ్స్ అని, అలా తేలికగా తీసుకుని ఆ తేలిగ్గా తీసుకునే ఆత్మస్థైర్యాన్ని కూడా స్వామినే ఇవ్వమని ప్రార్థిస్తూ మన లైఫ్ ని సాగించడమే ఈ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే దానికి అర్థమని నా వే అండి. ఇలా ఆలోచించే శక్తి, ఇలా ఆలోచించడమే హై థింకింగ్ అని కూడా నాకు నేను అనుకుంటున్నాను. మరి మానస, నువ్వెలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు?
సింపుల్ లివింగ్ అని స్వామి చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, కానీ అది యాక్చువల్లీ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను మా పేరెంట్స్ ని చూసే నేర్చుకుంటున్నాను. మా పేరెంట్స్ ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు. మా మదర్ అయితే తను యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా తన కెరియర్ ని పక్కన పెట్టి మా ముగ్గురిని బాగా ప్రేమగా లవింగ్ గా చిన్నప్పటి నుంచి పెంచింది. మా నాన్న కూడా ఆయన ఒక బిజినెస్ మెన్, ఆయన కావాలంటే ఆ బిజినెస్ ని చాలా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, కానీ ఆయన మా ఫ్యామిలీని ఇంత మటుకు చూసుకోవాలి, మిగతా టైమే నేను బిజినెస్ చేయగలను అని డిసైడ్ అయ్యారు. కాబట్టి మా ముగ్గురి చైల్డ్హుడ్ చాలా ప్రేమగా కేర్ ఫ్రీగా గడిపేశాము. సో ఇలా మా పేరెంట్స్ నుంచి నేను ఇవాళ కూడా నేర్చుకుంటున్నాను ఎలా ఉండాలి సింపుల్ గా అనేది. ప్రొఫెషనల్ లైఫ్ లో వచ్చేసరికి నాకు ఇంతకు ముందర నేను ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్ చేసేదాన్ని, అండ్ కానీ అక్కడ జాబ్ చేస్తున్నంత టైంలో నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, సంతోషం లేదు, హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. అలా నేను అసలు ఆ శాలరీని జస్టిఫై కూడా చేయలేకపోతున్నానేమో అనిపించేది. అలా సంతోషం లేని జాబ్ లో, తృప్తి లేని జాబ్ లో డబ్బులు తీసుకుంటూ జీవితం గడిపేయడం ఇష్టం లేక నేను ఆ జాబ్ వదిలేసి కొన్నెళ్ళయ్యాక ఒక చిన్న జాబ్ తీసుకుని ఇక్కడ నాకు తృప్తిగా హ్యాపీగా ఉంది. అంత పెద్ద ఎంఎన్సీ అయి ఉండకపోవచ్చు, కానీ హ్యాపీగా ఉండే జాబ్ తీసుకుని చేస్తున్నాను. ఇలాగే నేను ఇంకా నా డైలీ లైఫ్లో ఇలా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
బాగుంది మానస, నువ్వు చెప్పింది వింటుంటే నాకు కూడా ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది, మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. నీలాగే నాకు కూడా మా మదరే ఇన్స్పిరేషన్. చాలా ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీ ఫినాన్షియల్ క్రంచ్ లో ఉన్న పీరియడ్ అది. అంటే మా తాతగారి ఒక చాలా పెద్ద ప్రాపర్టీ ఒకటి, ఒక కేసు కోర్టులో నడుస్తూ ఉందన్నమాట. దానికి సంబంధించిన అపోజిషన్ పార్టీ వాళ్ళు మా మదర్ని పిలిచి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆఫర్ చేసి సైన్ పెట్టమన్నారు. అంటే సైన్ పెడితే కేసు క్లోజ్ అయిపోతుంది అని చెప్పి. కానీ మా మదర్ నో చెప్పి, నేను ఇలా చేస్తే మా వేరే సిస్టర్స్ కి కూడా మోసం చేసిన వాళ్ళం అవుతాము, అలా మోసం చేసి వచ్చిన అమౌంట్ తీసుకుని నా లైఫ్ నేను కంటిన్యూ చేయలేను, హ్యాపీగా ఉండలేను అని సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఒకవేళ అలా మనీ తీసుకుని ఉంటే ఫినాన్షియల్ గా మేము అప్లిఫ్ట్ అయ్యేవాళ్ళం అని తెలిసినా కూడా మా మదర్ తన వాల్యూస్ కి స్టిక్ అయ్యి అలా కంటిన్యూ చేయడం అనేది నాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్.
చాలా బాగా చెప్పావమ్మా. తల్లి ఒడే పిల్లలకు ప్రథమ బడి అంటారు. జీవితంలో అతి ముఖ్యమైనటువంటి త్యాగభావాన్ని నీలో ఇన్స్పైర్ చేయగలిగారు మీ అమ్మగారు.
చాలా గొప్ప విషయం అంబిక, ఎందుకంటే అంత నిర్ణయం తీసుకోవాలి అంటే మీ అమ్మగారికి ఎంతో ధైర్యం ఉండాలి, సంస్కారం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం చాలా ఉంటే గాని అంత నిర్ణయం తీసుకోలేరమ్మా.
అవును జ్యోతి గారు, అంటే మనం నమ్మిన సిద్ధాంతాలను అనుసరించేటప్పుడు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంటీ, మరి ఇలాంటి ఛాలెంజెస్ ని మీరు ఎదుర్కొన్న సందర్భాల గురించి చెప్తారా?
తప్పకుండా అంబిక. నేను వివాహం అయిన తర్వాత నెల్లూరు జిల్లా నుండి కృష్ణా జిల్లాకు రావాల్సి వచ్చింది. అప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ లేవు కాబట్టి నేను నా ఉద్యోగాన్ని మానేయాల్సి వచ్చింది. అదే కాకుండా కుటుంబ బాధ్యత కూడా నాకుండేది. అలా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని నేను వదిలేశాను. నాకు ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత నేను ఎప్పుడో అప్లై చేసిన రైల్వే స్కూల్ టీచర్ జాబ్ కూడా వచ్చింది. పెద్దవాళ్ల సహాయంతో ఒక 6 నెలలు చేయగలిగాను, కానీ తర్వాత వీలు కాలేదు. పిల్లల సంరక్షణ కోసం ఆ జాబ్ కూడా మానేశాను. అందరూ అన్నారు పెద్ద జీతం, ఎన్నో బెనిఫిట్స్ వదులుకున్నామని. కానీ నేను అన్నాను ఉద్యోగాలు మళ్లీ రావచ్చునేమో, గాని మా పిల్లలకు ఈ చైల్డ్హుడ్ మాత్రం మళ్లీ తిరిగి రాదు కదా అని. నేను మా బాబుని ఒక స్కూల్లో జాయిన్ చేద్దాము అనుకున్నాను. ముందు రోజు స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుందామని మందిరంలో భజనకు వెళ్లాను. అక్కడ మా వాళ్లే కనపడి, ఆంటీ అక్కడ ఒక స్కూల్లో బీఈడ్ టీచర్ పోస్ట్ ఉన్నాయి, సత్యసాయి డివోటీస్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారట, మీరు వెళ్తారా అని అడిగారు. పక్కరోజు నేను వెళ్లి అందులో జాయిన్ అయ్యాను. ఒక్కరోజు నేను లేట్ అయ్యుంటే బాబును వేరే స్కూల్లో వేసేదాన్ని. ఈ జాబ్ లో చేరగలిగి ఉండేదాన్ని కాదు, స్వామి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోగలిగేదాన్ని కాదు. అలా కాకుండా నాతోనే తీసుకెళ్లి మా స్కూల్లోనే చదివించుకున్నాను. మన ధర్మం మనం పాటిస్తూ ఉంటే స్వామి తప్పక సమయానికి మనకు సహాయపడతారు అని నా జీవితంలో నేను నేర్చుకున్నాను. అలా ఆ స్కూల్ మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆటోలో వెళ్లొచ్చు, మా వారు రైల్వేలో చేసేవారు. కానీ సిటీ బస్సు కూడా మా ఇంటికి చాలా దగ్గరలో బస్టాప్ ఉండేది. నేను ఆ బస్సులోనే వెళ్లి పిల్లల్ని తీసుకుని అలాగే బస్సులోనే తిరిగి వస్తుండేదాన్ని. ఆ విధంగా స్వామి చెప్పినటువంటి పద్ధతులు నేను పాటిస్తూ ఉండేదాన్ని. అయితే స్కూల్లో నాకు బాగా అనుభవం ఉందని వాళ్లు ఆ స్కూల్ ఇన్ఛార్జిగా ఉండమన్నారు. కమిటీలో ఉండే పెద్దవాళ్ళకంతా సమ్మతమే, కానీ చిన్నవాళ్లు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే నేను చాలా సింపుల్ గా ఉండేదాన్ని, నేను వాడే వస్తువులు, నేను ధరించే దుస్తులు. కానీ ఆ రోజుల్లో మరి ఎవరైనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ హెచ్ఎంఅంటే చాలా పాష్గా ఉండాలి అనుకునేవారు. అయినా మనం చేయగలిగిందేం లేదు, పెద్దవాళ్ళ ఆజ్ఞ ప్రకారం నేను ఆ పోస్ట్ తీసుకున్నాను. తర్వాత ఆ కమిటీ వాళ్ళ పిల్లలందరూ నా క్లాసులో ఉండేవారు. వాళ్లకు నేను ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల, తర్వాత గ్రూప్ యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ మేం చేసేవన్నీ చూసిన తర్వాత వారు చాలా తృప్తిపడి వాళ్ల ఆలోచనను విరమించుకున్నారు. నాతో పాటు మంచి టీచర్స్ ఉండేవారు. మమ్మల్ని అందరినీ వదులుకోవడం ఇష్టం లేక ఆ స్కూలుకు రికగ్నిషన్ తెచ్చారు. దానికి గ్రాంట్ నీడి తెచ్చే బాధ్యత నాకప్ప చెప్పారు. 4 సంవత్సరాలు కష్టపడ్డా చివరికి స్వామివారి దయవల్ల ఆ స్కూల్కు గ్రాంటీ నీడి తెచ్చే అవకాశం నాకు కలిగించారు స్వామి. అందువల్ల టీచర్స్ అందరూ పెద్ద జీతాలు తెచ్చుకున్నారు, తమ పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకున్నారు, పేరెంట్స్ కూడా స్కూల్ ఫీజు అమౌంట్ తగ్గింది. ఆ విధంగా అందరూ తృప్తిగా ఉన్నారు, నాకు ఎంతో గౌరవాన్ని కూడా వాళ్ళు అందించారు. కాబట్టి డ్రెస్సుతో మాత్రమే వచ్చేటటువంటి గౌరవం కాదు, మన ప్రవర్తనను బట్టి మనకు గౌరవం అందుతుందని నేను అర్థం చేసుకున్నాను.
బాగుంది ఆంటీ. అంటే మనం ఏదైనా పాటించాలనుకున్నప్పుడు పూర్తి నమ్మకంతో చేస్తే మొదట్లో కొన్ని ఆటంకాలు వచ్చినా చివరికి దీనివల్ల మనకే కాక అందరికీ మేలు జరుగుతుంది అని బాగా అర్థమైందండి. మనస నువ్వేమంటావు, ఈ విషయంలో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా?
నాకు కూడా ఇలాంటి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. ఒకసారి నేను ప్రీవియస్ జాబ్ వదిలేసేటప్పుడు నాకు అప్పుడు కొత్తగా పెళ్ళయింది, అండ్ ఆల్రెడీ నాకు ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, హ్యాపీనెస్ లేదు అని నేను అనుకుంటూ ఉండగా పెళ్ళయింది. సో నాకు అసలు రోజు వెళ్లాలంటేనే కొంచెం ఒక డిప్రెషన్లా వచ్చేది ఆ జాబ్కి వెళ్లాలంటే. కానీ కొత్తగా పెళ్ళయింది, వాళ్ళు శాలరీ బాగా ఇస్తారు, అది ఇల్లు సెటప్ చేసుకోవడంలో దాని అన్నిట్లో హెల్ప్ చేస్తుంది అని నేను బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను ఇప్పుడు వదిలేస్తే కూడా అందరు నన్ను చూసి ఏమంటారు, పెళ్లి అయ్యంగానే జాబ్ వదిలేసింది అమ్మాయి ఇది అది అని. కానీ అప్పుడు మా అత్తగారు మామగారు నాకు చాలా సపోర్ట్ చేసి కౌన్సిలింగ్ చేశారు. మా అత్తగారు మైక్రోబయాలజీలో పీహెచ్డీ చేసి ఒక గవర్నమెంట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్గా చేశారు. కానీ ఆవిడకి అక్కడ వర్క్ ప్లేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆవిడ ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు, ఇంకా నా ఫ్యామిలీకి ఇంత ఇన్కమ్ అక్కర్లేదు, నేను వచ్చేదాంతోనే సర్దుకోగలము మేము అని ఆవిడ డిసైడ్ అయ్యి ఇంట్లోనే ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసి ఆ జాబ్ వదులుకున్నారు. అలాగే ఆవిడ నాతో కూడా, నీకు సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ లేని జాబ్లో నువ్వు చేయక్కర్లేదు, మనకు ఎంత వస్తుందో అందులోనే మనం హ్యాపీగా సంతృప్తిగా బ్రతకచ్చు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చారు. ఇలా స్వామి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నాకు అంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ చేసి ధైర్యం ఇచ్చారు. బాగుంది మాన్సా. అంటే నీ ఎక్స్పీరియన్స్ ప్రెసెంట్ యువత ఫేస్ చేసే ఒక కామన్ ఛాలెంజ్ కి సొల్యూషన్ అనుకుంటా. జ్యోతి గారు, మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ గురించి చెప్తారా?
ఉందమ్మా, చాలా పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని నాకు చాలా పెద్ద కోరిక ఉండేది. కష్టపడి చదివాను, ఎంతో ప్యాషన్తో చదివాను చెప్పాలంటే. తర్వాత చదువు అయిపోగానే పెళ్ళైంది, వెంటనే పాప పుట్టింది. ఇంకా అప్పుడు ప్రాక్టీస్ చేద్దాము, స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో డెసిషన్ తీసుకోలేకపోయాను. ఎందుకంటే బయటికి వెళ్లి ఫుల్ టైం నేను కెరీర్ పర్సూ చేస్తే పాపకు అసలు ఏమాత్రం టైం ఇవ్వలేను. అట్లా అని పాపకి టైం ఇస్తే నా కెరీర్ మిస్ అయిపోతాను. రెండింటి మధ్య డెసిషన్ తీసుకోలేక చాలా నలిగిపోతున్న టైంలో స్వామి సనాతన్ సారథిలో స్వామి చెప్పిన విషయం ఒకటి ఆర్టికల్ గా వచ్చింది. ఏంటి అంటే స్వామి చెప్పారు, ఒక వర్కింగ్ ఉమెన్ కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రొఫెషన్ కన్నా. ఎందుకంటే మీరు ప్రొఫెషన్ అనుకుంటూ బయటకు వెళ్ళిపోతే పిల్లల్ని మీరు పెంచుకోలేరు, మీరు ఆయాల్ని పెట్టుకుంటారు, వంట మనుషుల్ని పెట్టుకుంటారు, మీరు డబ్బులైతే సంపాదిస్తారు కానీ రేపు పెద్ద అయిన తర్వాత మీ ఆలోచన విధానంతో పెరగరు పిల్లలు. ఎందుకంటే ఆయాలు పెంచుతున్నారు, వంట వాళ్ళు చేసే వంట తిని పెరుగుతున్నారు కాబట్టి మీ ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానం మ్యాచ్ అవ్వక మీరు ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తారు అని చెప్పి స్వామి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చదివిన తర్వాత సరే స్వామికి ఇది ఇష్టం లేదు, నేను కెరియర్ ఫుల్ టైం తీసుకోవటం స్వామికి ఇష్టం లేదు, ప్లస్ స్వామి చెప్పింది నాకు కంప్లీట్ గా అర్థమైంది కాబట్టి నేను అదే కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక 1 to 2 hours మాక్సిమం 3 hours మించకుండా నేను ఇంటి దగ్గరే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి పిల్లలు పెద్ద అయ్యే వరకు ఇంటి దగ్గరే ఉన్నాను. పిల్లలు పెద్ద అయిన తర్వాత అప్పుడు నేను బయట ఫుల్ టైం కెరీర్ స్టార్ట్ చేశానమాట. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఆ రోజు స్వామి మాట వినబట్టి నాకు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ వచ్చింది అనిపిస్తుంది. ఇప్పుడు స్వామి నాకు ఒక మంచి కెరీర్ ఉండేటట్టుగా చూశారు, మంచి క్లినిక్ ఇచ్చారు, సమాజానికి సేవ చేసే అవకాశం ఇచ్చారు. అన్నిటికీ మించి నేను పిల్లల్ని పెంచే క్రమంలో ఒక తల్లిగా ఎంతో ఆనందాన్ని పొందాను. వాళ్ళకి అట్లాగే అమ్మ నా కోసం అంతా కేర్ తీసుకుంటుంది, అమ్మకి నచ్చని పని చేయకూడదు, అమ్మ చెప్పినట్టు వినాలి అంటే నా ఆలోచన విధానంతో వాళ్ళు చక్కగా పెరుగుతూ వచ్చారు కాబట్టి ఎక్కడా సమస్య లేకుండా ఉందమ్మా.
ఇక్కడ నాకు చిన్న డౌట్ అండి, అంటే మీలాంటి ఆలోచన విధానాలతో పెంచడానికి మీరు ప్రొఫెషనల్ కెరియర్ ని పక్కన పెట్టారు కదా?
అవునమ్మా.
మరి వాళ్లకు ఆ విలువల్ని నేర్పించే టైంలో ఏదైనా సమస్య ఎదుర్కొన్నారా?
సమస్యలంటూ పెద్దగా ఏం రాలేదమ్మా. ఎందుకంటే నాకు అప్పుడు పుట్టబడి వచ్చినప్పుడు స్వామి ఒక స్పీచ్ లో చెప్పారు, అప్పటికి ఇంకా పిల్లలు లేరు నాకు, ప్రతి ఒక్క తల్లి మదాలసలాగా
పిల్లలకి తత్వజ్ఞానాన్ని బోధించాలి అన్నారు. మదాలసకి ఆవిడ జ్ఞానం ఉంది కాబట్టి ఆవిడ బోధించింది. మరి నాలాంటి సామాన్యమైన తల్లులు ఏం చేయాలి అని ఆలోచించి నేను స్వామి మీద డిపెండ్ అవటం నేర్పించాను. రెండో, చిన్నప్పటి నుంచి పడుకునేటప్పుడు కథలు చెప్పి పెంచేదాన్ని. ఆ కథలు చెప్పేటప్పుడు ఏంటంటే నిద్రపుచ్చేదాన్ని. కథలు చెప్పేటప్పుడు వాళ్ళకి రామాయణంలో రాముడు క్యారెక్టర్ తీసుకుని, రాముడు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు, ఏం మంచి గుణాలున్నాయి, రావణాసురుడిని చెప్పేటప్పుడు రావణాసురుడు కూడా గొప్పవాడే కానీ ఏం బలహీనతల వల్ల అట్లా చరిత్రలో చెడ్డవాడుగా మిగిలిపోయాడు, ధృతరాష్ట్రుడి ప్రేమకి కుంతీదేవి ప్రేమకి తేడా ఏంటి, అట్లా ప్రతిదాని పట్ల వాళ్ళకు ఒక అవగాహన పెంచుకుంటూ వచ్చాం చిన్నప్పటి నుంచి. సో ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళకి మన దీంతోనే పెరుగుతూ ఉంటారు కాబట్టి మనం కూడా టైం ఎక్కువ కేటాయిస్తాం కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో ఎక్కడైనా మార్పు వచ్చినప్పుడే మనం కనిపెట్టగలుగుతాం. కనిపెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళని ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయం, అంటే నువ్వు ఇది చేయాల్సిందే, మనం సింపుల్ లివింగ్ లో ఉన్నాం కాబట్టి నువ్వు కూడా సింపుల్ లివింగ్ లో ఉండాలని బలవంతాన వాళ్ళని ఇచ్చేయటం ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఆహారం గురించి తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒక అవగాహన పెంచాను సాత్విక ఆహారం అంటే ఏంటి, దానివల్ల మానసిక ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, శారీరక ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, అట్లాగే డ్రెస్సింగ్ విషయంలో. ఇప్పుడు పెద్దదైంది కాబట్టి పాపని ముందే ఎడ్యుకేట్ చేశాను, అమ్మా ఇప్పుడు డ్రెస్ అనేది మన పర్సనాలిటీకి తగ్గట్టుగా మన కల్చర్కు తగ్గట్టుగా ఉండాలి, నీకేదైనా ఒక తేడా డ్రెస్ వేసుకోవాలనిపించింది అనుకో, అప్పుడు నువ్వు అది స్వామికి ఇష్టమా లేకపోతే మన కుటుంబానికి గౌరవమా మనకి గౌరవమా అని ఆలోచించుకో, నువ్వు నిర్ణయం తీసుకోమ్మా అని చెప్పి ఎడ్యుకేట్ చేసేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు పాకెట్ మనీ, టీనేజర్స్కి వచ్చాక పాకెట్ మనీ అడుగుతారు కదా, పిల్లలకి అది కూడా చెప్పే ముందే నేను అవగాహన పెంచాను, అమ్మ కుటుంబం అన్నాక నీది నా డబ్బు నీ డబ్బు అని ఉండదు, నీకు ఏ అవసరమైనా సరే అది అవసరమే కాదంటానికి ఉండదు, అడిగి తీసేసుకోవటమే. అవసరం కాని వస్తువు అయితే అది నీ డబ్బైనా మా డబ్బైనా రేపు నువ్వు సంపాదించే డబ్బైనా ఏదైనా అనవసరమేనమ్మా, నీకు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎడ్యుకేట్ చేస్తాను, దాన్ని బట్టి నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పేవాళ్ళం. అందుకని మన దీంతో మనం ఏం చేస్తున్నాం అది చూస్తూ పెరుగుతున్నారు, మన దేని పట్ల ఎటువంటి ఏ రకంగా ఆలోచిస్తున్నాము ఏ రకంగా మనం ప్రొసీడ్ అవుతున్నాం చూస్తున్నారు కాబట్టి నాకు అసలు సమస్యలు అనేవి రావట్లేదమ్మా.
బాగుందండి, అంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అని మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి బాగా నేర్పించారు. ఆంటీ, మరి ఈ విధానాన్ని పాటిస్తూ మీ పిల్లలకి మనవళ్ళకి బాల వికాస్ పిల్లలకి ఎలా నేర్పించారు, అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు?
మా పిల్లలు చిన్నప్పటి నుంచి నిరాడంబరమైన జీవితానికి అలవాటు పడ్డారు, ఎందుకంటే నేను స్వామి రైల్లో ఉన్నాను కాబట్టి. మా అమ్మాయి బీజెడ్సీ గ్రూప్ తో ఎంసెట్ రాసింది, అప్పుడు తనకి 1026 ర్యాంక్ వచ్చింది. అప్పట్లో ఆ ర్యాంక్ ఒక గవర్నమెంట్ సీట్ రాదు, ఫ్రీ సీట్ రాదు, కానీ గవర్నమెంట్ కాలేజీలోనే డెంటల్ కోర్సుకి ఫ్రీ సీట్ వచ్చింది. అప్పుడు పేమెంట్ సీట్ అంటే 5 లాక్స్ పైనే కట్టాల్సి వచ్చేది. మేము అన్నాం, అమ్మ లోన్ పెట్టైనా చదివిస్తావు నువ్వు చదువుకో అని. తను అన్నది అంత డబ్బు ఖర్చు పెట్టి నేను చదువుకోనమ్మా, నేను డెంటల్ కోర్సే చేస్తాను అన్నది. ఆ రకంగా తను సింపుల్ లైఫ్కు అలవాటు పడి ఇప్పుడు వివాహం అయిన తర్వాత తన పిల్లల్ని కూడా చాలా విలువలతో పెంచుకుంటూ ఉంది. వాళ్ళందరూ ప్రతి శనివారం వాళ్ల ఫ్యామిలీ వాళ్లు ఇంకా కొన్ని ఫ్యామిలీస్ కలిపి అన్నదాన కార్యక్రమం చేస్తారు ప్రతి శనివారం. అటువంటి వాటిలో మా మనవళ్లు కూడా పాల్గొంటూ ఉంటారు. తర్వాత మా అబ్బాయి ఎంపీసీతో ఎంసెట్ చేశాడు, అతనికి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చేదే, కానీ నేను అంతకుముందే స్వామివారి కాలేజీకి అప్లై చేస్తున్నాను బీఎస్సీకి. అప్పుడు మా బంధువులందరూ అన్నారు, నువ్వు ఎవరైనా ఈ రోజుల్లో బీఎస్సీ చదివిస్తారా ఇంజనీరింగ్ వదులుకొని ఏంటి నీ చేదస్తావు అన్నారు. అప్పుడు నేను అన్నాను, మీకు సత్యసాయి విద్యా విధానం యొక్క విశిష్టత తెలియదు కాబట్టి ఇలా అంటున్నారు, అక్కడ జీతం కోసమే చదువు కాదు, జీవిత పరమావధిని గురించి కూడా చెప్తారు, జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో కూడా చెప్తారు, నాకు నా బిడ్డకు మంచి బిహేవియర్ ఉండాలని కోరిక, అక్కడే చేరుస్తాను అని చెప్పాను. ఇక్కడ మా బాబు 5 సంవత్సరాలు చదువుకున్నాడు బీఎస్సీ ఎంఎస్సీ, చంద్రశేఖర్ అతని పేరు. తర్వాత అమెరికాలో 5 సంవత్సరాలు పీహెచ్డీ చేశాడు, కెనడాలో 2 సంవత్సరాలు పోస్ట్ డాక్టరేట్ కూడా చేశాడు. వెళ్లేటప్పుడు ఎంత క్లీన్ హ్యాబిట్స్ తో వెళ్లాడో, తిరిగి వచ్చేటప్పుడు అంత క్లీన్ హ్యాబిట్స్ తోనే వచ్చాడు. అప్పుడు బాధపడ మా వాళ్లే అన్నారు, చాలా మంచి పని చేశావు అని.
చాలా బాగా చెప్పారంటీ.
మీరు మాట్లాడుతుంటే మాకు మా బాల్ వికాస్ గురువులే గుర్తొస్తున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎవ్రీ వీకెండ్ మాకు చిన్న కథలు, మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పి పెంచారు. సో మాకు తోచినంతా మేము ఆ వాల్యూస్ ఫాలో అయ్యి చేసేవాళ్ళము. అప్పుడప్పుడు మాకు ప్లెజెంట్ సర్ప్రైజెస్ కూడా వచ్చాయి ఇలా వాల్యూస్ ఫాలో అయినందుకు. నాకు పెళ్లి కుదిరిన కొత్తల్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మాతో ఏం చెప్పారంటే, మీ ఫ్యామిలీ పాటించే వాల్యూస్, మీ సింప్లిసిటీ మాకు అన్నిటికంటే ఎక్కువ నచ్చాయి అని చెప్పారు. ఈ స్వామి వాల్యూస్ ఫాలో అయినందుకు ఆయన నాకు ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చారు అని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకు దీని తర్వాత అర్థమైంది ఏంటంటే, మనం స్వామి చెప్పిన వాల్యూస్, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే అందరికీ నచ్చుతాము, ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ అనిపించుకుంటాము అని అర్థమైంది.
బాగుంది మనసా. ఆంటీ, ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. ఈ రోజుల్లో మా యువతరానికి డబ్బు కానీ, రీసోర్సెస్ కానీ, అట్రాక్షన్ ఆర్ డిస్ట్రాక్షన్స్ కానీ అవసరం దానికన్నా చాలా ఎక్కువే ఉన్నాయి. మరి సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే విలువలను పాటించడానికి మీరేనా రెండు సజెషన్స్ ఇవ్వగలరా?
తప్పకుండా అంబిక. నీవన్నట్లు మీ జనరేషన్ కు అన్ని పుష్కలంగా ఉన్నాయి, కానీ అవసరమైనటువంటి తృప్తి, శాంతి, ఆరోగ్యం మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయి. మొదట ఒక క్రమబద్ధమైన, నియమబద్ధమైన దినచర్యకు అలవాటు పడాలి. కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. మన పనులు మనమే చేసుకోవాలి. ఈనాటి పరిస్థితులను పురస్కరించుకుని స్వామివారు ఒక పద్యం చెప్పారు, అది తప్పకుండా ఇక్కడ చెప్పుకోవాలి. కొన్న కూర బేడ కూలియా పావలా, ఇది నాగరికత ఇప్పుడు మనకు. ఎవరి పనులు వారు ఎంత వారలునైనా నిర్వహించుకొనుట నేర్వవలయు. కాబట్టి ఇది పాటించకుండా మన సమాజంలో ఎంతో మంది పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో అప్పులు చేసి బిజినెస్లు మొదలుపెట్టి మొదటి నుంచే ఆ హై లివింగ్ ను అనుసరిస్తూ ఆడంబరాలకు పోయి అప్పుల పాలయ్యి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు కుటుంబాలతో కూడా. కాబట్టి ఇటువంటి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ప్రతి కుటుంబంలో కూడా చిన్నప్పటి నుంచే ఈ వాల్యూస్ అనేవి ఇంకల్కేట్ కావాలి. దానికి స్వామివారు ఎంచుకున్నటువంటిది బాల వికాస్ కార్యక్రమం. అందుకని స్వామికి ఇష్టమైంది ఏంటంటే స్టార్ట్ ఎర్లీ, గో స్లోలీ, రీచ్ సేఫ్లీ అని. అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలతో బాల వికాస్ స్టార్ట్ చేసేదాన్ని. అది విస్తృతంగా అభివృద్ధి చెందేది. ఇన్ని అనర్థాలకు కూడా కారణం స్వామి ఒక్కటి చెప్పారు, అది చెప్పి నేను ముగిస్తాను అంబిక. ఇన్ని అనర్థాలకు కారణం విద్యా విధానంలో ఉన్న లోపభూయిష్టమే. ఆధునిక విద్య పెరిగెను అవధి లేక ఆత్మతేజంబు క్షీణించి తరిగిపోయే బ్రతుకు ఆడంబరము చేత భారమాయే నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అన్నారమ్మ స్వామి.
చాలా బాగుంది సుబ్రత్నం గారు మీరు చెప్పింది. మీరు చెప్పిన సంఘటన వింటే మాత్రం చాలా బాధగా ఉందండి. ఎందుకంటే చిన్న చిన్న ఆలోచన విధానాల్లో లోపం వల్లే వాళ్ల కుటుంబం మొత్తానికి అంత పరిస్థితి వచ్చింది అనిపించింది. అందుకే స్వామి చెప్తుంటారు మనకి, ఆలోచనలు అనేవి మనసు నుంచి పుడతాయి, మనసు అనేది ఆహారం నుంచి వస్తుంది అని. ఎట్టి ఆహారము అట్టి ఆలోచనలు అట్టి అలవాట్లు అని కూడా చెప్తున్నారు స్వామి. కాబట్టి మహిళలకి ముఖ్యంగా ఆహారం అందించేది మన బాధ్యతే. కాబట్టి స్వామి చెప్పిన ఒక్క సూత్రం మనం పాటించామంటే కుటుంబంలో ఇటువంటి పరిస్థితులు ఉండవండి. స్వామి ఏం చెప్పారంటే మనకి, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, భావశుద్ధి అని చెప్పారు. పాత్ర శుద్ధి ఎట్లాగో అందరం చేస్తూనే ఉంటాము. పదార్థ శుద్ధి అంటే కేవలం కూరగాయలు కడుక్కోవటం శుభ్రంగా అని ఒకటే కాదండి స్వామి చెప్పింది. సాత్విక ఆహారం తీసుకోమన్నారు. సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్డ్ ఇమోషన్స్ వస్తాయి మనకి. బ్యాలెన్స్డ్ ఇమోషన్స్ వచ్చినప్పుడు ఏ విషయాన్నైనా చాలా సున్నితంగా పరిష్కరించుకోగలుగుతాం. అట్లా గొడవలు గానీ లేకపోతే డిప్రెషన్స్ గానీ ఇలాంటివి అనేది లేకుండా ఉంటుంది. రెండోది భావశుద్ధి చెప్పారు. భావశుద్ధి ఏంటంటే మనం చాలా ఈజీగా భావశుద్ధి కోల్పోతున్నాం. అంటే భావశుద్ధి ఉండటం వల్ల ఏంటంటే ఆ మహిళ ఎటువంటి భావంతో వంట చేస్తుందో అదే భావం కుటుంబం అందరి మీద ప్రభావితం అవుతుంది అని చెప్పేసి స్వామి చెప్పారు. ఆ భావశుద్ధి మనం ఈ రోజులో చాలా ఈజీగా కోల్పోతున్నాం. ఎలాగా అంటే మనం టీవీలో సీరియల్స్ చూస్తున్నారు చాలా మంది. ఆ సీరియల్ నిండా నెగిటివిటీనే ఉంది. ఆ నెగిటివ్ మనకు నచ్చుతోంది, రేపేం జరుగుతుందో అని ఆదురుతో ఉంది అంటే మనకు మానసిక స్థితి కూడా అట్లా ఉంది అని అర్థం. అది ఇంటిల్లి పాది మీద అదే టీవీ
సీరియల్స్ చూసి వంట చేస్తూ ఉంటే ఇంటిల్లి పాది మీద ఆ ప్రభావం ఉంటుంది. రెండోది మనం ఈ సోషల్ మీడియా ఒకటి, ఈ ఫేస్బుక్లు, ట్విట్టర్లు, లేకపోతే వాట్సాప్ అతిగా వాడేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎదుటి వాళ్ల విషయాలు మనం తెలుసుకోవాలని చెప్పి మన విషయాలు ఎదుటి వాళ్లకు చెప్పాలన్న ఆదుర్ద, అక్కర్లేని విషయాలకి స్పందించటం, వీటి వల్ల ఏమవుతుంది మన మనసు అలజడికి లోనవుతుంది. అంటే కంపారిజన్స్ వస్తాయి, లేనిపోని ఈర్షలు వస్తాయి, ఎదుటి వాళ్ళని జడ్జి చేయటం ఉంటుంది. వీటి వల్ల ఇవన్నీ మన మనసును పాడు చేస్తుంది. మనం ఆ విషయాలు ఇంట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఇంట్లో అందరి యొక్క భావశుద్ధి పోతుంది. ఇక్కడ మళ్ళీ మూడోది వచ్చేసి ఏంటంటే రిలేషన్స్ చెప్పారు స్వామి. ఎంతవరకు అవసరమో అంతవరకే మెయింటైన్ చేయండి రిలేషన్స్ అని చెప్పారు. అది మన చుట్టాలతో అయినా, మన ఫ్రెండ్స్ తోటైనా, ఎవరితోటైనా. ఇప్పుడు మన సత్సంబంధాలు, సత్సంగాలకు వెళ్తూ ఉంటాం, అది కూడా అయిపోయినాక ఎక్కువసేపు కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉంటే ఏమవుతుందంటే అనవసర విషయాలు దొరుకుతాయి. మళ్ళీ ఇట్లాగే అనవసర విషయాలకు స్పందిస్తూ ఉంటాము, మనం జడ్జ్ చేస్తూ ఉంటాం, కాబట్టి భావశుద్ధి లోపిస్తుంది. ఇవన్నీ జరగకుండా ఇంటి మహిళ కేర్ తీసుకోవాలి. మూడోది ఏంటంటే డిసిప్లిన్ చెప్పారు స్వామి. డిసిప్లిన్ అంటే ఏ టైంకి ఏం పని చేస్తున్నాం, ఎన్నింటికి లేస్తున్నాం, ఎన్నింటికి పడుకుంటున్నాం, ఒక టైంలో రోజు అదే క్రమంగా మనం పని చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అట్లా పని చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు టైము అందరికీ సమంగా స్పెండ్ చేయడానికి, ప్రశాంతంగా ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడానికి టైం ఉంటుంది. లేదంటే హడావిడి కంగారు పెరిగి ఇంట్లో అరుపులు కేకలు ఎక్కువైపోయి మన సెల్ఫ్ పిటీ ఎక్కువైపోయి మనమే అన్ని పనులు చేసేస్తున్నట్టు, ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఇంట్లో భావశుద్ధి లోపిస్తూ ఉంటుంది. అట్లా టైం లేకుండా మనం ఈ సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఇలా డిసిప్లిన్ లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళతో ఒకళ్ళం ఫ్రీగా మాట్లాడుకుని ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళు పంచుకోకుండా ఉన్నప్పుడు మనమేం చేస్తాం, ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్లో సత్సంబంధాలు అనేవి పోతూ ఉంటాయి. ఇంట్లో ఇంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగలేకపోతే మనం ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల మనం ఇవన్నీ స్వామి చెప్పినవి పాటిస్తూ మన సంబంధాలు పెంచుకుంటూ కుటుంబాన్ని సమస్య లేకుండా చేసుకుని మనమే కాక ఇలా చేసుకుని వెళ్తూ ఉంటే మనల్ని చూసి కొన్ని కుటుంబాలు ఇన్స్పైర్ అవుతాయి. స్వామి చెప్పినట్టు ముందు మనం మారితే మన కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే కొన్ని కుటుంబాలు బాగుంటాయి. కొన్ని కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. ఆఖరికి మన దేశం బాగుంటుంది. సో దేశ ప్రగతి అనేది నేటి తరం మహిళల మీద తల్లుల మీద ఆధారపడింది అని చెప్పి స్వామి ఎప్పుడు అంటుంటారమ్మా.
బాగుందండి. ఈ సింపుల్ లివింగ్ హై థింకింగ్ అనే అంశాన్ని మంచి ఎగ్జాంపుల్స్ తో మానాటి యువతరానికి సులువుగా అర్థమయ్యేలా సుబ్రత్నం గారు, మానస, జ్యోతి గారు చక్కగా వివరించి చెప్పారు. ఇంత మంచి విషయాలను చర్చించుకునే చక్కటి అవకాశాన్ని అనుగ్రహించినందుకు స్వామికి మన కృతజ్ఞతలు తెలుపుకుందాం. అండ్ మన శ్రోతలందరికీ సాయిరాం.
సత్యసాయి భగవానుడు ఇచ్చినటువంటి మార్గనిర్దేశం, చూపించినటువంటి సూచనల ఆధారంగా ఎంతో మంది మహిళలు తమ జీవితాల్ని సరళమైన విధానంలో నడిపించుకుని ఉత్తమమైన ఆలోచన విధానాన్ని పెంపొందించుకుని తమ కుటుంబాలని, తమను తాము, తద్వారా ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఒక బంగారు భవిష్యత్తుకు దారి చూపిస్తున్నారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సత్యసాయి భగవానుడు అందించినటువంటి ఈ స్ఫూర్తి చాపకంది నేరుల ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఎంతో మంది జీవితాలను వెలుగులోకి తీసుకొనొస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇన్ని మంచి విషయాలు మనం ఈ ముగ్గురు మహిళా మణుల నుంచి తెలుసుకుని ఆ విషయాలు మన జీవితంలో అవలంబించుకునే ప్రయత్నం చేసి స్వామికి మరింత చేరువవుదాం. ఈ ఉద్దేశంతో మనం ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నది మీ గణేష్. ఈ చక్కని పాట తర్వాత మీరు రేడియో సాయి వేర జిజ్ఞాస కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయికి ట్యూనే ఉండండి. సాయిరాం.
అందరం సత్య సాయిమాత బిడ్డలమే అందరం, సాయిమాత బిడ్డలం అందరం, సత్య సాయిమాత బిడ్డలమే అందరం.
కలసి ఉంటే కలదు సుఖం కలహిస్తే దుఃఖమై, కలసి ఉంటే కలదు సుఖం కలహిస్తే దుఃఖమై, పరస్పరం ప్రేమిస్తాం పరదూషణమాని, పరస్పరం ప్రేమిస్తాం పరదూషణమాని, కుల భేదాలొద్దు మనకు భాషా భేదాలు, కుల భేదాలొద్దు మనకు భాషా భేదాలు, అంతరాని తనమొద్దు అంతరము కటికము, అంతరాని తనమొద్దు అంతరము కటికము, సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు, దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు, దేశాన్ని ప్రేమిస్తాం త్యాగాన్ని చూపిస్తాం, దేశాన్ని ప్రేమిస్తాం త్యాగాన్ని చూపిస్తాం, పవిత్రముగ జీవించి పావన చరితను కొన్ని, పవిత్రముగ జీవించి పావన చరితను కొన్ని, స్వార్థమును విడనాడి సత్య సాయిని చేరుతాం, స్వార్థమును విడనాడి సత్య సాయిని చేరుతాం, సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. మన శక్తిని మనము తెలిసి యువ శక్తిని చాటుదాం, మన శక్తిని